నేను దేవుని దాసులైన హెన్రీ గారికి, ఎమ్మాన్యుయల్ గారికి ఎంతో వందనాలు చెప్పవలసినటువంటి వ్యక్తిని అయి ఉన్నాను. వారు నా ముఖ పరిచయం లేకపోయినప్పటికీ సహోదరుడు, దేవుని సేవకులు, నా ప్రియమైన అన్నగారైనటువంటి స్వామి గారి ద్వారా వారికి నేను పరిచయం అవటం, వారు నన్ను అంగీకరించడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను చాలా కాలం క్రితం మిగతా రాష్ట్రాల్లోనూ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉండేవాణ్ణి. గత 1.5 సంవత్సరం నుండి నేను ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన కారణం చేత ప్రభువు నన్ను కూడా ఈ ప్రాంతంలో వాడుకోవటానికి ఆయన ద్వారాలు తెరుస్తూ ఉన్నాడని నమ్మకంతో నేను మీ ముందు నిలబడి ఉన్నానని ఒప్పుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ఈ మధ్యాహ్నకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము నేను చదివి ప్రార్థన చేసి నా వాక్యాన్ని ప్రారంభిస్తాను. దమస్కులో అననీయా అను ఒక శిష్యుడుండెను. ప్రభువు యొక్క దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్న నిదానబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కళ్ళు మూసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నం మరొకసారి మీ బిడ్డలతో, మీ దాసునైన నన్ను నిలవబెట్టి మీరు కొన్ని అవసరమైన, అత్యవసరమైన సంగతులను మీ బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నేను నిలబడి మాట్లాడబోతున్న మాటలు మీ మాటలయ్యుండి అవి మీ ఆత్మచేత నాయనా మీ మనుషులకు అర్థమయ్యేటట్లు చేయమని నేనెంతో కోరుకుంటూ ఉన్నాను. మొదట చెప్పబడిన వర్తమానాన్ని, ఇప్పుడు చెప్పబోతున్న వర్తమానాన్ని శ్రోతలు అర్థవంతంగా ఆలోచన చేసి అన్వయించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానమును, ఓపికను పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ మధ్యలో నేను 3 దినాలు 3 విషయాల గురించి మాట్లాడాలనే తలంపుతోటి వచ్చాను. మొదటి రోజు సౌలు అనేటటువంటి భక్తుని యొక్క సుగుణాల గురించి మీతో నేను పంచుకున్నాను. నిన్నటి దినాన నేను మీతోటి 3 వ్యక్తుల యొక్క జీవితంలో దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా వారు తమ జీవితాల్లో సద్వినియోగం చేసుకున్నారో, దుర్వినియోగం చేసుకున్నారో, తద్వారా దేవునికి వచ్చినటువంటి మహిమేంటో, తద్వారా దేవునికి కలిగినటువంటి చెడ్డ పేరేంటో మీకు నేను సవివరంగా తెలియచేయలేకపోయానేమో, కానీ కొన్ని విషయాలు మాత్రం అక్కడక్కడ నేను మాట్లాడగలిగాను. ఈరోజు కూడా నేను మీ దృష్టికి 3 వ్యక్తుల్ని తీసుకుని రావాలని నేనెంతో ఇష్టపడుతూ ఉన్నాను. అందులో భాగంగా మొదటి వ్యక్తి అననీయా గారి గురించి నేను మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. సహోదరులారా, గత 25 సంవత్సరాల నుండి అనేక మంది గొప్ప దైవజనులు అనబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని ఎంతో దగ్గరగా చూసినప్పుడు, అనేక మంది యొక్క పతనాన్ని, ప్రారంభాన్ని, అభివృద్ధిని, వాళ్ల విస్తరణను కూడా చూచినప్పుడు నేను చాలాసార్లు ఆనందించినటువంటి సందర్భాలు, ప్రభువును బట్టి దుఃఖపడినటువంటి సందర్భాలు కూడా కలవు. అయితే ఈ ఉదయకాల సమయంలో నుండి స్వామి అన్నయ్య గారు మనతో మాట్లాడినటువంటి మాటల్ని మనము అలాగే దాచిపెట్టుకుంటూ ఈ మాటలను కూడా వినటానికి మన మనసులను మనము ఏకాగ్రతతో నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను పెద్ద వివరణలు ఏమి ఇవ్వను, కానీ మీకు తెలిసినటువంటి వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క సహృదయముతో కలిగినటువంటి సంకల్పాలను మాత్రమే మీకు తెలియచేయటానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు ఈ అననీయ గారి గురించి ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడనైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరురా అని నాతో మాట్లాడటం నేను గమనించాను అని పౌలు గారు తన యొక్క గతాన్ని నెమరవేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ 9వ అధ్యాయము అపొస్తల కార్యములో ఆరంభములోనే మత ఛాందవస్థవాదిగా, ఎంతో నిష్ట కలిగిన వాడిగా, రోషం కలిగిన వాడిగా మనకు కనబడుతున్నటువంటి ఈ సౌలు అనబడేటటువంటి వ్యక్తిని దేవుడు తన అనాదికాల సంకల్పములో తన పని నిమిత్తము వినియోగించుకోవాలనే తాత్పర్యంతో ఉన్నాడనేటటువంటి విషయం మనకు అక్కడున్న వాక్యాలను చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. సరే, మీ అందరికీ తెలిసిన విషయాలే, ఆయన దమస్కు మార్గములో గొప్ప వెలుగును, స్వరమును ఆయన చూచి విని కళ్ళు పోగొట్టుకుని దేవుడు చెప్పబడిన ఒక ప్రాంతానికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా. అయితే ఇక్కడ అననీయ అనేటటువంటి ఆ మనుష్యుడు గురించి చెప్పబడినటువంటి మాటలు ఆయన ధర్మశాస్త్రానికి అనుకూలంగా భయము భక్తి కలిగినటువంటి వాడు, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడని 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. ఈ 9వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడేటటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన ప్రభువారి యొక్క శిష్యుడు అనే మాట చూస్తాం. ప్రభు దర్శనంలో అతన్ని అననీయాని పిలిచినప్పుడు ఆయన ప్రభువా అని ప్రత్యుత్తరమిచ్చినట్లుగా మనకక్కడ కనబడుతుంది. ఇప్పుడు ప్రభువారు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి తార్సువాడైనటువంటి పౌలు అను వాని కొరకు విచారముచ్చుము, అతడు ప్రార్థన చేయుచున్నాడు, నీ వచ్చి అతని తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే అతను కళ్ళు పొందుతున్నట్లుగా అతను చూచుచున్నాడు, నువ్వు వెళ్ళు అని అననీయతో ప్రభువారు మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకు అననీయ గారు ప్రభుతో మాట్లాడతాడు 13వ వచనంలో. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని శిష్యుడైనటువంటి అననీయ గారు తన యొక్క అవైలబిలిటీని, తన ఒబీడియన్స్ ని ప్రభువు వారికి తెలియచేశాడు. దేవునితో తనకున్నటువంటి సందేహాలను కూడా తిరిగి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అయ్యగారు, నా ప్రభువా, నా యజమానుడా, లేకపోతే నా దేవా, నేను అతని గురించి చాలా చెడ్డ సమాచారం విన్నాను, అతను మంచి వ్యక్తి కాదు, ఈ ప్రాంతానికి వచ్చి కూడా నిన్ను నమ్మిన బిడ్డల్ని బాధించాలని కంకణం కట్టుకున్నటువంటి ఒక మత ఛాందస్తవాదిగా అతని గురించి నేను విన్నాను అని ప్రభువు వారితోటి ఆయన మాట్లాడాడు. ప్రభువు వారు తర్వాత ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రభువు వారితో చెప్పినటువంటి మాట, నువ్వు లే, నువ్వు వెళ్ళు, ఆయన నాకు కావలసినటువంటి వ్యక్తి అని ప్రభువు వారు అతనితో మాట్లాడాడు. నిన్నటి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఎందుకు మనల్ని కొన్ని విషయాలు చేయమంటాడు, దేవుడు ఎందుకు మనకు ఆయుష్నిస్తాడు, దేవుడు ఎందుకు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు ఎందుకు మనకు సంఘాలనిస్తాడు, దేవుడు ఎందుకు మనకు కుటుంబాలనిస్తాడు, ఏంటి ఆయన సంకల్పం ఏంటి అనే విషయాల మీద మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అననీయతో దేవుడు తన యొక్క భవిష్యత్తు ప్రణాళికను చెబుతూ ఉన్నాడు. నువ్వు లే, నాకు తెలుసు సవులు అనేటటువంటి ఈ పొడుచువాడి గురించి నాకు తెలుసు, అయితే నేను నీతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు లే, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థించు అని ప్రభువు వారు తనతో మాట్లాడాడు. 17వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, అననీయ వెళ్ళి వెళ్ళకముందు అననీయకి ఎంతో బాధ ఉంది సౌలు అనేటటువంటి పొడుచువాడిని గురించి. వెళ్ళకముందు ఎంతో భయం ఉంది సౌలు అనేటటువంటి వ్యక్తి గురించి. వెళ్ళకముందు అతని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండు అన్నటువంటి తాత్పర్యం కలిగినట్లుగా ఆయన మాట్లాడినట్లు మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుడు తనను దర్శించాడో, తన గుండెల్లో ఉన్నటువంటి సంగతులను ఈయన ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన మనసులో ఉన్నటువంటి సంగతులు తిరిగి దేవుడు ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన అభిప్రాయము మారిపోయింది. ఈయన అభిప్రాయము మారిపోయి లేక మారిపోయి ఆయన 17వ వచనములో ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి అతనిని సహోదరుడా అని పలకరిస్తా ఉన్నాడు. ఎవరు 9వ అధ్యాయము మొదటి వచనములో ఈయన ఇంటింట జొరబడి స్త్రీలను పురుషులను కనుగొని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చేటటువంటి ఒక మత తీవ్రవాది ఇతను. క్రీస్తు యేసు ప్రభువు వారికి అడ్డు బండగా అడ్డు రాయిగా నిలబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు చెప్పినటువంటి మాటను విని తన ఇంటికెళ్లి తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరుడా. దేవుని సంకల్పాలు ఒకవేళ నీకు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మనము అవైలబుల్ గా ఉండి ఆయనకు విధేయత చూపగలిగితే దేవుని భవిష్యత్ ప్రణాళిక మన జీవితము ద్వారా ఆయన మహిమ రాజ్యము విస్తరించబడుతుంది అనే సంగతి అననీయకు అర్థమైంది. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సౌలు అనేటటువంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోబోతూ ఉన్నాడు, వాడుకోబోతూ ఉన్నాడు. రాజులు ఎదుట, ఇశ్రాయేలీ ఎదుట, అన్యులు ఎదుట ఓ రోషం కలిగిన, జ్ఞానం కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి ఈ వ్యక్తిని వాడుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ అవన్నీ ఇంకా జరగలేదు, అవన్నీ ఇంకా కళ్లకు కనబడలేదు, అవన్నీ ఎక్కడ ఏ పుస్తకాల్లో ఏ గ్రంథస్థము చేయలేదు. కానీ ఒక మత ఛాందస్తవాది, ఒక ఉగ్రవాది మనుషులను నిర్దాక్షిణంగా అకారణంగా పాపభీతి లేకుండా చంపేటటువంటి ఒక మనుషుడి దగ్గరికి దేవుడు తన శిష్యుడైనటువంటి అననీయను వెళ్లమన్నప్పుడు ఆయన మారు మాట చెప్పకుండా వెళ్ళినట్టుగా నాకు అర్థమైంది. చెప్పాడు, ఆయన చెప్పిన తర్వాత దేవుణ్ణి గౌరవించాడు, దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను నమ్మాడు, దాన్ని ఆచరణ రూపంలోనికి తీసుకువెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, సహోదరుడా. నా ప్రియమైన అన్నయ్యలారా, 2 రోజుల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మండి. నమ్మని వారికి శిక్ష పడుతుంది, నమ్మిన వారికి పరలోక పట్టణములో పౌరులుగా ఉంటానని ఎంతో చక్కని బోధ జరిగింది మన మధ్యలో. మనము దేవునిలో ఏమై ఉన్నామో,
దేవుని కోసం మనం ఏమి కావాలని ప్రభు కోరుకుంటున్నాడో ఆ విషయాలన్నీ మనం విన్నాం. ఈ రోజు ప్రభు అననీయ జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంతమంది మీద దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయని నీ కంటితో నువ్వు నేను చూడకపోయినా దేవుడు ఒకవేళ గనక నీకు నాకు చెబితే ఆయనకి ఎదురు చెప్పకుండా ఆయన సంకల్పాలకి అడ్డుపడకుండా మనము వెళ్ళి ఆ మనుషుల్ని సహోదరులాగా భావించి వారితో సహవాసం చేయటానికి మనకు ఇష్టముందా? ఏమండి ఈ దినాల్లో ఒకే చర్చికి వెళ్ళేటటువంటి ఇద్దరు అన్నదమ్ముల గురించి ఒక దేవుని దాసుడు వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఏమండి మీరు మా ఇంటికి వచ్చారని వాళ్ళకి చెప్పకండి, మీరు ఇక్కడికి వచ్చారని వాళ్ళకి చెప్పకండి, మేము వచ్చేసామని చెప్పకండి, ఇది చేశామని చెప్పకండి అని చెప్పుకునేటటువంటి దేవుని దాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఐక్యత, ఐకమత్యము, ప్రేమ, సమాధానము అనేటటువంటి మాటలకు తావు లేనటువంటి సంఘాలు కోకులలో ఉన్నాయి. మిత్రమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు తన సంకల్పాల్ని నెరవేర్చుకోవటానికి నిన్ను నన్ను ఎక్కడికైనా వెళ్లమంటే, ఎవరినైనా కలవమంటే, పరిస్థితులు నీకు ఎంతో అననుకూలంగా ఉన్నా, అది ఎదురుగాలి వలె నిన్ను వెనక్కి నెడుతూ ఉన్నా, నిన్ను నన్ను మనందరిని పక్కకు లాగుతూ ఉన్నా, మనము ఏమైనా ముందుకు అడుగులు వేయగలమా? ఓ ద్వేషించేవాళ్ళని, అసహించుకునేవాళ్ళని, దుర్మార్గమైన జీవితంలో జీవించేవాళ్ళని రాబోయే రోజుల్లో ప్రభు ఎంత గొప్పవాడిగా వాడుకోబోతున్నాడో నీకు నాకు ఏమి తెలుసు? ఎందుకు మనుషుల యొక్క జీవితాల్ని నీకు తెలిసినంత మటుకే లెక్కలు కట్టి తీర్పులు తీరుస్తావు? దేవుడు అననీయతో చెప్తున్న మాటకు నాకెంత ఆనందం వేసిందంటే, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడైనా దేవుడు నాకు కష్టమైన పనిని చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా ఇష్టపడి చేశానా? నీకు గనక కష్టమైతే, నాకు గనక కష్టమైతే దేవునికి ఎంత ఇష్టమైనా మనం మాత్రం అడుగు ముందుకు వెయ్యనే వెయ్యము. అది మన భక్తి, అది మన విశ్వాసము, అది మన దర్శనము, అది మనం నేర్చుకున్న బైబిల్ జ్ఞానము. ఇదిగో శిష్యుడనబడేటటువంటి అననీయ జీవితంలో అతను ఎంతో ఎంతో ప్రమాదకారని తెలిసినా కానీ ప్రభు మాట్లాడిన తర్వాత నెమ్మది పొంది ఆయన తన దగ్గరికి వెళ్లి తనను సహోదరుడా అని పిలుస్తావన్నారు. ఈరోజు క్రైస్తవ్యానికి బయట నుండి ఎన్నో సమస్యలు వస్తావన్నాయి, ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాబోయే రోజుల్లో క్రైస్తవ్యానికి ఎంతో ముప్పు పొంచి ఉందని అనేక మంది బైబిల్ పండితులు అంచనాలు వేస్తూ ఉన్నారు. నేనంటూ ఉన్నాను, అయ్యా బయట నుండి ప్రమాదాలు పొంచి ఉన్నాయని దూరదృష్టితో అంచనా వేసేటటువంటి నా ప్రియమైన దేవుని సేవకులారా, మన మధ్యలోనే మనలోనే ప్రమాదాలు పొంచి ఉన్నాయని గుర్తుపెట్టండి. మన మధ్య ఇంకా విస్తరించవలసినంత ప్రేమ విస్తరించబడలేదు, క్షమించబడాల్సినంతగా మనం మనుషుల్ని క్షమించట్లేదు, దయ చూపించాల్సినంతగా మనము మనుషుల మీద దయ చూపించట్లేదు. ఎప్పుడో ఎవడో ఎక్కడో ఒక తప్పు చేశాడు, అది చచ్చేదాకా పట్టుకుని అలకలాడేటటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి క్రైస్తవ సభ్య సమాజంలో మనమందరము జీవిస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో అందరూ సమానులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని దేవుని వాక్యము నొక్కి ఒక్కాణించి గంటాపదంగా మాట్లాడుతూ ఉంటే, నీ కంటికి కనబడినటువంటి సహోదరుడి యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన చిన్నపాటి పెద్దపాటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలను బట్టి ఆయన్ని మనం వెలివేసేటటువంటి వ్యక్తులంగా, పక్కన పెట్టేటటువంటి వ్యక్తులంగా, తృణీకరించేటటువంటి వ్యక్తులంగా ఈనాటి క్రైస్తవ సంఘాలు, సంస్థలు, నాయకులు లేక సేవకులు, సంఘ సభ్యులు అందరూ అలాగే కొట్టుకు చస్తా ఉన్నారు. ఈ వ్యక్తి గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు కలిగినటువంటి ఒక పాఠం ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడికెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. దేవుడు నన్ను ఎవరిని పలకరించమంటే వాళ్ళను పలకరిస్తాను. దేవుడు నన్ను ఎవరికి ప్రార్థన చేయమంటే వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేవాడా, నా సంఘాన్ని పాడు చేసేవాడా, నా రిప్యుటేషన్ ని ఏమాత్రం మంచిగా కాపాడుకోవటానికి వీలు లేనంత డ్యామేజ్ చేసిన వాడా, ఎవరైనప్పటికీ నా దేవుడు గనక నాతో గనక కొన్ని విషయాలు గనక మాట్లాడితే నేను మాత్రం ఇంకా ఏమీ ఆలోచన చేయకుండా నేను వెళతాను. నా ప్రియమైన అక్కల్లారా, నాకు పెళ్ళైంది, 18 ఏళ్ళైంది, నాకు 3 బిడ్డలున్నారు. నీ ఇంటిలో నీ సొంత అత్తగారిని ప్రేమగా మాట్లాడే ఎంతకాలం అయింది? నీ ఇంట్లో ఉన్నటువంటి శ్రేయోభిలాషులుగా, బంధువులుగా, స్నేహితులుగా, రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నీవు పలకరించి ఎంతకాలం అయింది? ఓ ప్రసంగాలు చేస్తావు, పాటలు పాడతావు, బలలో చెయ్యి వేస్తావు, నీవు లేకపోతే అసలు ఏమీ లేదు సంఘంలో. కానీ నీ ఇంటిలో శూన్యము, అసమాధానము, అనైక్యత, దుఃఖము, దుర్మార్గము కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లుగా అనేక కుటుంబాలు ఈనాడు కనబడతాయి. మిత్రులారా, 25 సంవత్సరాలు అవుతుంది ప్రభువును నమ్మి, 20 ఏళ్ల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో కుటుంబాలకు సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటల వలన, విన్నటువంటి విషయాల వలన, చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మంచి వ్యక్తి కాని వ్యక్తి దగ్గరకు దేవుడు వెళ్ళమంటే అననీయ మనసు మార్చుకొని, గుండె నిబ్బరము చేసుకుని, ప్రభు ప్రేమను మోసుకొని సవులు ఉన్న ఇంటికి వెళ్ళాడు. సవులు ఉన్న ఇంటికి వెళ్ళాడు, అతనిని సహోదరుడా అని పిలవగలిగాడు. అతన్ని సహోదరుడా అని పిలవగలిగాడు. ఏమండి, నీ సొంత సంఘంలో ఎంతమందిని నీవు నేను సహోదరుడా సహోదరి అని పిలవలేక ముఖం చాటేసుకుని తుర్రుమని పారిపోతా ఉన్నాం సభ అయిపోయిన వెంటనే. సంఘము ఆమేన్ అని పాస్టర్ అనక ముందే కొన్ని కుటుంబాలు కనపడవు, అసలుకి బర్రమని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే కొంతమంది మొహం చూడాల్సి వస్తుందని, కొంతమందిని పలకరించాల్సి వస్తుందని, కొంతమందికి కరచాలనం చేయాల్సి వస్తుందని. ప్రభు నిన్ను క్షమించాడు, వారిని క్షమించాడు, నిన్ను కూడా క్షమించమని కోరుకుంటున్నాడు, వాళ్ళను కూడా రాబోయే దినాల్లో వాడుకోవాలని సంకల్పం కలిగి ఉన్నాడనేటువంటి స్పృహ నీకు నాకు లేకపోవటానికి కారణమేంటో నేను చెప్పనా? మనము ప్రభు యొక్క సంకల్పాలని ఎరగని వ్యక్తులుగా ఉన్నాము. దేవుని ఉద్దేశాలు నీ ఉద్దేశాల్లాగా ఫీల్ అయిపోతా ఉన్నావు, నా ఉద్దేశాల్లాగా నేను ఫీల్ అయిపోతా ఉన్నాను, ఆయన మనసు నా మనసులాగా ఫీల్ అయిపోతున్నాను. నాకెవడైనా నచ్చకపోతే, నాకెవడైనా సహకరించకపోతే నేను దేవుళ్లాగా తీర్పులు చేరుస్తాను, నేను దేవుళ్లాగా మనుషుల్ని వెలివేస్తాను, నేను దేవుళ్లాగా మనుషులకి ట్యాగులు కడతాను, బ్యాడ్జ్లేస్తాను, ప్రచారం చేస్తాను, ఇంకా చెయ్యాల్సిన చాలా చేస్తాను. ఇక్కడ అననీయతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి అననీయా అయ్యా అన్నాడు. ఎంతకాలం అయిందండి దేవుని వాక్యం నీతో మాట్లాడేటప్పుడు అననీయలాగా ప్రభువా ఇక్కడున్నానని, నీ దాసుణ్ణి ఇక్కడున్నానయ్యా, నీ దాసుణ్ణి ఇక్కడున్నానయ్యా అని చెప్పి ఎంతకాలం అయింది? నువ్వు నిజంగా దాసుడు అయితే, నువ్వు నిజంగా ఆలకించేవాడవైతే, నువ్వు నిజంగా స్పందించే హృదయం కలిగిన వ్యక్తివైతే అననీయలాగా ఎన్నిసార్లు నీ శత్రువు ఇంటికి వెళ్ళావు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరావు. నాకు పెళ్ళైన కొత్తల్లో నా భార్య నాన్నగారికి నాకు కొంత తేడా వచ్చింది. నేను అప్పటికి ప్రభువు నమ్మన్నాను, ఎన్నో ప్రాంతాల్లో వాక్యం చెబుతూ ఉన్నాను. అయితే నా గుండెల్లో ఒక చిన్న బాధ, చిన్నది కాదులేండి పెద్ద బాధ. ప్రభు చెప్పాడు, నీకంటే వయసులో పెద్దవాడైనటువంటి మీ మామగారితో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన అది కాదు అని నాకు ప్రభు చెప్పిన తర్వాత నేను రిలైజ్ అయ్యి మా మామయ్య గారికి సారీ చెప్పడానికి 7 నెలలు రిహార్సల్ వేశాను. నాకు చేత కావట్లేదు, వెళతా ఉన్నాను నా అహం నాకు అడ్డొస్తుంది, నేను వెళతా ఉన్నాను నా ప్రిస్టేజ్ నాకు అడ్డొస్తా ఉంది. అల్లుడోణ్ణి మామగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమనుకుంటాడో, మర్యాద ఉంటుందో ఉన్నదో పోద్దో. సహోదరులారా, ఈ విధంగా కొన్ని నెలల పాటు ప్రభువు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక దినాన ఒక మామిడి తోటలో మా మామగారు ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేనెళ్ళి ఆయన కాళ్ల మీద పడటం జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, చాలా ఆశ్చర్యపోయాడు. సహోదరులారా, దేవుడు నీకు కొంతమంది దగ్గరికి వెళ్ళి సమాధానమని పడమని చెప్పినా, కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని చెప్పినా, కొంతమందిని పలకరించమని చెప్పినా, కొంతమందిని ఆదరించమని చెప్పినా, చేర్చుకోమని చెప్పినా, ఒకవేళ వాళ్ళు నీకు ఇష్టం లేకపోయినా, నీకంటే తక్కువ వాళ్ళైనా, నీకంటే తరగతిలోను డబ్బులోను విద్యలోను ఉద్యోగంలోను కులంలో కూడా తక్కువ వాళ్ళైతే, ఒకవేళ ప్రభునితో మాట్లాడితే నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళగలవా? నాతో ఒకసారి ప్రభు మాట్లాడాడు, నేను వెళ్ళి సమాధాన పడ్డాను. ఆ దినము నుండి ఇప్పటి వరకు మా మామగారు నన్ను గొప్ప గౌరవంతో ప్రేమిస్తాడు. గొప్ప గౌరవంతో నా ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాట్లాడతాడు. సహోదరులారా, దేవుడు మనకేం చెబుతున్నాడు? అననీయకు చెప్పాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థించమని. వెళ్ళాడు, ప్రార్థన చేసి రావచ్చు మూతి ముడుచుకొని, కానీ సహోదరుడా అని పిలిచాడు. తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతం వచ్చిన తర్వాత నేను చాలా దినాలు ఏడుస్తూ ఉన్నాను. అనేక మంది క్రైస్తవులను చూసి, అనేక సంఘాలను చూసి, అనేక నాయకులను చూసి ఎంతో దుఃఖపడుతూ ఉన్నాను. ఓ క్రీస్తుని ఎరగని వాడికి ఉండేటటువంటి కనీసమైన మర్యాద మట్టు లేనటువంటి విశ్వాసులు, నాయకులు, సంఘ కాపరులు అనేక మంది కంటికి కనబడుతూ ఉన్నప్పుడు వేదన పడుతూ ఉన్నాను. ఏమో నాకు తెలియదు, మీలో ఎవరు ఈ వాక్యాన్ని మీ హృదయాలకు అత్తుకుంటారో, కానీ ప్రభువు నన్ను మీతో ఈ విషయాలు చెప్పమని పంపాడు. రెండవ వ్యక్తి గురించి మీతో మాట్లాడతాను. రెండవ వ్యక్తి ఎవరు అంటే మార్కు అనేటటువంటి వ్యక్తి. ఈ జాన్ మార్క్ అనేటటువంటి వ్యక్తి గురించి మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో నేను, నాకు చాలా తక్కువ టైం ఉంది కానీ నేను చదవకుండా పొడిపొడిగా మీతోటి ఈ మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12వ అధ్యాయము 12వ వచనములో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈయన పేరు జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ గారి తల్లి పేరు మరియా. బహుశా ఇతను యెరూషలేములో పుట్టినటువంటి వ్యక్తి కావచ్చని చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. ఇతని తండ్రిని గురించినటువంటి ప్రస్తావన మనకు ఎక్కడా పెద్దగా బైబిల్లో కనబడదు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈయన బర్నబాకి బంధువు అని అర్థం అవుతూ ఉంటుంది. అయితే ఇతను అపోస్తుడైనటువంటి పౌలు గారికి, బర్నబా గారికి సేవ నిమిత్తము వాళ్ల మిషనరీ యాత్రలో సహాయపడటానికి కొంతకాలం ఒప్పుకొని వారితో కలిసి పనిచేయటానికి, వారికి కొంత చేదోడు వాదోడుగా ఉండటానికి ఒప్పుకొని వారితో కలిసి వెళ్లినటువంటి వ్యక్తి. ఈ కలిసి వెళ్లినటువంటి ఈ సహోదరుడు, కారణమేంటో మనకు తెలియదు గాని, సేవ మధ్యలోనే ఇద్దరు అన్నగారుల్ని వదిలిపెట్టేసి వెనక్కి వచ్చేశాడు. సరే, ఇద్దరు అన్నగారులు అప్పుడు ఏమి పెద్దగా మాట్లాడుకోలేదు గాని ఇతని గురించి కొంతకాలం అయిన తర్వాత ఎక్కడెక్కడైతే వీళ్ళిద్దరు కలిసి, ఇద్దరు అనగా బర్నబా పౌలు గారు, సేవ చేశారో ఆ సేవను మరలా ఫాలో అప్ చేయటానికి వాళ్ళు తిరిగి వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. తిరిగి వెళ్లాలని అనుకుంటూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు, నేను ఏం చదవట్లేదులండి, ఒకే ఒక వచనం చదువుతాను, టైం లేదు కాబట్టి. 15వ అధ్యాయము 36 నుండి 40 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురితమైందో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారు ఎలాగో ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పుంపుల్యాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కూప్రాకు వెళ్లెను. పావులు సీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరుస్తూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఒక సహోదరుడు ద్వారా ఇద్దరు అన్నవారికి మధ్యలో కొంత వివాదం రేగింది. దాని గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. అయితే బర్నబాకి బంధువు కాబట్టి తనను పైనేసుకొని వస్తున్నాడు అనుకున్నాడు. లేకపోతే మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి నమ్మకత్వం లేకుండా, విధేయత లేకుండా, వినయం లేకుండా, సేవకులంటే గౌరవం లేకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినటువంటి వ్యక్తిని మరలా మన వెంబడి తీసుకెళ్తే ఏమగుంటుందని ఆయన అనుకున్నాడో మనకు తెలియదు. కానీ అతన్ని వెంట పెట్టుకుని వెళ్లే విషయంలో ఇద్దరికి వాదోపవాదాలు జరిగాయని చెప్పకనే చెప్పదు. జరిగాయి. నేను అనుకుంటున్నాను, బర్నబా అన్నాడు, వాడు పాపం చిన్నోళ్ళండి, ఏదో తెలియక అలా చేశాడు. వాడి గురించి నాకు తెలుసు చిన్నప్పటి నుండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేదండి. అతను పేతురు గారు ప్రసంగం చేస్తంటే రక్షించబడిన వ్యక్తి అండి. మామూలుగా అతను జెన్యున్ బాన్ అగైన్ క్యాండిడేట్ అనండి. కాకపోతే ఏదో చిన్నపాటి విధి వలన అతను అలా అయిపోయాడని బహుశా బర్నబా గారు అతనితో మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నాను. కానీ పౌలన్న గారు అస్సలు ససేమరంటే ఒప్పుకోలేదు. అస్సలకి ఒప్పుకోలేదు. బర్నబా అన్న అన్నారు, నువ్వు ఇలా మాట్లాడితే పరిచర్యంతా పాడేటట్టుగా ఉంది పౌలు అని అనుంటాడేమో. అయితే అవ్వచ్చు, నాకైతే ఇష్టం లేదు అని ఆయన అనుంటాడు. మరి నీకు నేనేం చేయలేను, నీ ఇష్టము, నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో అది చేయని బహుశా ఈయన అనుండొచ్చు సరే అని ఇద్దరు మాట్లాడుకొని ఈయనేమో మార్కును వెంట పెట్టుకుని తనకు అవసరమైన ప్రాంతానికి ఈయనెళ్ళాడు. ఆయన ఇంకొక ఆయన్ని వెంట పెట్టుకుని ఆయనేమో వెళ్ళిపోయాడు. ఇది మార్కు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. అయితే నేను ఇక్కడ ఈ మార్కు గురించి ప్రస్తావించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మార్కు చాలా కాలం తర్వాత మార్పు నొందినటువంటి వ్యక్తిగా పౌలు గారే సర్టిఫై చేస్తాడు. సహోదరులారా, మార్కు అనేటటువంటి వ్యక్తి గురించి అపోస్తలైనటువంటి పౌలు తన యొక్క పత్రికల్లో ఈ విధంగా రాశాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము గమనిద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఏముందండి అక్కడ? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కు నన్ను గూచి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని ఏ మార్కు అనేవాడు ఉన్నాడు కూడా జాగ్రత్త వాడు. నేను మొదటి మిషనరీ యాత్రలో పెద్దోడని గౌరవం కూడా లేకుండా మధ్యలో విడిచిపెట్టిపోయాడు. అంత మాత్రమే కాదు, నేను బర్నబా విడిపోవటానికి కారకుడు, వాడి మీద కన్నై అని చెప్పట్లేదండి. వాణ్ణి జర భద్రంగా చూడు, ప్రేమించు, క్షమించు, ఒక కన్నేసి పెట్టు అని అనట్లేదు పౌలన్నగారు. పౌలన్నగారు అంటున్నారు, మార్కు వస్తే ఆదరించండి, మార్కు వస్తే చేర్చుకోండి. ఎందుకు చెప్పగలిగాడు పౌలన్న గారు ఈ మాట అంటే, ఈ మార్కు ఎంతో మారిపోయాడు. ఈ మార్కుకి దేవుని సంకల్పాలు అర్థమయ్యాయి. తన తప్పులు తెలిసొచ్చాయేమో. అయ్యో, నేను అన్నలైనటువంటి బర్నబా గారికి, పౌలు గారికి ఎంతో ఎంతో దుఃఖాన్ని కలుగు చేశాను, నష్టపరిచాను, పెద్దలన్నా గౌరవం లేకుండా మధ్యలోనే ఎగ్గొట్టొచ్చాను, చచ్చా ఇలా చేయకూడదు, ఇది మంచి పని కాదు, నేను పేతురు అన్న వాక్యం చెబుతూ ఉన్నప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తిని, నా రక్షణ నిజమైనది, నేను ప్రభు కోసం బ్రతకాలి అనేటటువంటి తాత్పర్యం కలిగి తిరిగి ఆయన ప్రభువుకి రీకమిట్ చేసుకున్నట్లుగా నేను నమ్ముతాను. ఇక్కడ చాలా మంది బైబిల్ ప్రొఫెసర్స్ ఉన్నారు, బైబిల్ విద్యార్థులు ఉన్నారు, నాకంటే వయసులోను జ్ఞానములోను చదువులోను పెద్దలైన వారు అనేక మంది ఉన్నారు. కొన్ని కొన్ని మాటలు నాతో మీరు ఏకీపించలేకపోవచ్చేమో, కానీ నా వ్యక్తిగత జ్ఞానములో నేను నేర్చుకుని మార్చుకున్న సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మార్కు మారిపోయాడు, ఈ మార్కు మారిపోయాడు సహోదరులరా. ఒకప్పుడు పౌలన్న చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తి, ఒకప్పుడు పౌలన్న చేత ఏమాత్రం సర్టిఫై పొందటానికి కూడా యోగ్యత లేనటువంటి వ్యక్తి, ఈరోజు అదే పౌలన్న చేత ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగాడు. రెండవ మాట ఆయన గురించి నేను మీకు తెలియచేస్తాను. రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఏముందండి అక్కడ 4:11లో, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు వద్దన్నావు కదా అన్నయ్య, ఇంతకుముందు వస్తే అసలు నేను చేర్చుకానన్నావు కదా అన్నయ్య, ఇప్పుడెందుకన్నయ్యా అంటే, లేదు లేదు తమ్ముడు, మార్కు చాలా మారిపోయాడు, మార్కు ఎంతో ప్రయోజకుడయ్యాడు, మార్కులో ఎంతో మార్పు వచ్చింది. ఏదో చిన్నవాడిగా అప్పుడు చేశాడు, కానీ ఎంతో పరిణితి చెందాడు. పౌలన్నయ్య గారు అతని గురించి అంటున్న మాట ఏంటంటే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచర నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. సహోదరరా, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే సంపాదించుకునే వ్యక్తిగా మార్కును మనము చూస్తాము. అక్కడేమో పౌలన్న గారు ఇతరులకు చెబుతూ ఉన్నాడు చేర్చుకోమని, ఇక్కడ ఆయనే చెబుతూ ఉన్నాడు నా దగ్గరకు ఆయన్ని తీసుకుని రండి, ఆయన నాకు అవసరము, నా పరిచర్యలో నాకెంతో అవసరమై ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలమోనుకు రాసినటువంటి పత్రిక 24వ వచనాన్ని మనము గనక చదివినట్లయితే, పౌలన్న గారు మార్కు గురించి ఇలా రాస్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫెఫ్రా, చదవాలి, నా జత పనివాడైనటువంటి మార్కును చేర్చుకండి, మారిపోయాడు, మార్కుని నా దగ్గరకు తీసుకురండి, అతడు పరిచర్యలో నాకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండబోతూ ఉన్నాడు. ఫిలోమోను రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఈ మార్కు నా తోటి పనివాడండి, నా జత పనివాడండి. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వారు నిన్ను నన్ను రక్షించుకున్న తర్వాత తెలుసో తెలియకో అజ్ఞానంతో మూర్ఖంతోటో అనుభవం రాహిత్యంతోటో నీ నా జీవితంలో గత సంవత్సరాల్లో ఎన్నో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, లేక నీకంటే చిన్నవారు ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు. మార్కు వలె నువ్వు నేను దేవుని సంకల్పాలని గుర్తు పట్టగలిగి మారగలిగి అభివృద్ధి పదంలో నడవగలిగేటటువంటి కోవలోకి రావాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. అయిపోయిందిలన్నా, అంత అయిపోయింది, ఇక నేను ఎందుకులన్నా నన్ను వదిలేయండి అన్నా. ఆ రోజు అంత ఎలా మాట్లాడాడండి, మీరు విన్నారు కదా, అసలు అవి వినగలిగిన మాటలేనా, ఎంత దుఃఖం వేసింది బ్రదర్, గుండెలు పగిలేటట్టుగా ఏడ్చామండి అని డైలాగులు మాని ప్రభువు మనసు కలిగి, ఇప్పుడే స్వామి అన్నయ్య గారు అన్నారు, ఆయన మన నిమిత్తము మనలాంటి శరీరాన్ని తీసుకున్నాడు, మన దగ్గర నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మనస్సును కోరుకుంటున్నాడు. ఆయన మనస్సు ఏంటంటే మనుషుల్ని త్వరగా క్షమించటం, ఆయన మనసు ఏంటంటే మనుషుల్ని త్వరగా చేర్చుకోవటం. ఓ తప్పిపోయిన కుమారుడు చెడిపోయాడు పాడైపోయాడు. వాడికి బుద్ధి వచ్చింది, వాడు తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకున్నాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే తన తండ్రి తనకెదురుగా పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని వానికి త్వరగా త్వరగా చాలా పనులు చేయమని చెప్పాడు. ఓ ఇంటిలో పండగ చేశాడు. నా ప్రియమైన అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, నాయకుల్లారా, సేవకుల్లారా, త్వరగా మనుషుల్ని క్షమిద్దాం, త్వరగా మారుదాం. చిన్న జీవితం ఇది, సగం పైనే చాలా మందికి జీవితం అయిపోయింది. ఇంకొక మందికి 10%, 15%, 20% జీవితం ఉంది శేషం. ఈ శేష జీవితంలో ప్రభు యొక్క ప్రేమను మనుషులందరికీ పంచటానికి ప్రభు నిన్ను పురికొల్పుతున్నాడని ఆ సంకల్పాన్ని నిన్ను గుర్తెరగాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే నాకెంతో ఆనందాన్ని కలుగు చేస్తా ఉంది. ఈ మార్కు ఎంతో మారిపోయాడు. గత సంవత్సరం కొన్నేళ్ల నుండి నీ సేవకుని దగ్గర నీ సాక్ష్యం పడిపోయిందేమో, నీ సేవకునికి నీకు సరైన సంబంధం లేదేమో, నీ నాయకులకు నీకు మంచి అవగాహన లేదేమో, ఎప్పుడో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగిందేమో, ఎక్కడో సేవలో తెలుసో తెలియకో తెలిసే తప్పు చేసావేమో. దేవుడు నిన్ను మార్కును చూపిస్తూ ఉన్నాడు. ఆయన మారంగా నువ్వెందుకు మారకూడదు? ఆయన మార్పు చెంది ప్రయోజకుడు కాగలిగిగా నువ్వెందుకు కాలేవు? ఆయన పౌలుకు జతపరివాడు కాగలిగిగా నువ్వెందుకు కాలేవు? ఆయన్ని చేర్చుకోవటానికి పౌలు గారి నోట్లో నుండి సిఫార్సు రాగా నీ నోట్లో నుండి ఎందుకు రాదు? మిత్రులారా, ఈ మార్కు ఎవరో తెలుసా? పేతురు తన పత్రికలో, నేను రెఫరెన్స్ చూపించలేకపోతూ ఉన్నాను సమయాభావం వలన, 1 పేతురు 5:13 పేతురు ఇతనికి తన ఇంట్లో తన తల్లి ఇంట్లో జరిగే ప్రార్థన మూలంగా ఎక్కడో వాక్యం చెప్తే ఈయన నమ్మినట్లుగా నాకు అర్థమైంది. నా కుమారుడు, నా నిజ కుమారుడు అని ఆయన తన యొక్క ఉత్తరంలో ప్రస్తావిస్తాడు. పేతురు అన్నగారు చెబుతూ ఉంటే ఈ మార్కు అనేటటువంటి ఈ వ్యక్తి మార్కు సువార్త అనేటటువంటి పుస్తకం రాశాడు. ఒకప్పుడు తప్పిపోయినోడే, ఒకప్పుడు పౌలన్నగారికి అంచనాలకి అందనవాడే, ఒకప్పుడు పౌలన్నగారికి కోపము తెప్పించినవాడే, ఒకప్పుడు పౌలన్నగారికి చిరాకు తెప్పించినవాడే, ఈరోజు ఆయన ప్రభువులో ఎలాంటి వాడంటే 4 సువార్తల్లో 1 సువార్త రాసినటువంటి ఒక వ్యక్తిగా మనము చూస్తాము. అన్నల్లారా, మనుషులు మారతారండి. అక్కల్లారా, మనుషులు మారతారండి. మనుషుల మీద ముద్ర వేయకండి. ఎప్పుడో ఎక్కడో చేసిన వ్యభిచారాన్ని జీవితాంతం లాక్కండి. ఎప్పుడో ఎక్కడో చేసిన మురికి పనిని చచ్చిపోయేదాకా గింజుకోకండి. మనుషులు మారతారు, మనుషులు మారతారు, మనుషులు మారతారు. ఎందుకని చెబుతున్నానంటే ఈ మార్కు మారి ప్రయోజకుడయ్యాడు, ఈ మార్కు మారి జతపనివాడయ్యాడు, ఈ మార్కు మారి మార్కు సువార్తను రాయగలిగాడు. అన్నల్లారా, యవనస్తులకు అవకాశాలు ఇవ్వండి. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో 1,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగినటువంటి బిజినెస్ ని 30 ఏళ్లలోడు నడుపుతున్నాడు. కానీ ఈ రోజుల్లో సంఘాల్లో ఓ అంత అయిపోయిన దాకా వాడిని అసలు ఎక్కడికి రానిట్లేవాడు. నీవేమో యవ్వన కాలంలోనే నాయకుడు కావచ్చు, మిగతా వాడు మాత్రం అంత అయిపోయిన తర్వాత నాయకుడు కావాలనే కోరుకునే దౌర్భాగ్య నాయకత్వపు విషయాల్లో వెనకబడిన వ్యక్తులకు నేను చూశాను సహోదరులారా. ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఎనీబడి ఎల్స్, ఐఎమ్ హియర్ టు షేర్ మై బర్డన్. నేను ఇక్కడ నిలబడింది ఎవరినో విమర్శించడానికి కాదు, నా గుండెల్లో ఉన్న బాధను మీకు చెబుతూ ఉన్నాను. ఇవ్వండి ఎవరస్తులకు అవకాశాలు. ఓ చరిత్ర సృష్టిస్తారు, నమ్మండి. వాళ్ళని నాయకులుగా తీర్చండి. వాళ్ళకి మీ అనుభవాన్ని రంగరించి నూరిపోయండి. వాళ్ళని నిద్రమానీయకండి, వాళ్ళని రేపండి, వాళ్ళ గుండెలు మండేటట్లు చేయండి. మీ జీవితంలో మీరు చేసిన సేవ, మీరు వృద్ధాప్యంలో ఉండగానే మీ కళ్ళ ముందే డబుల్ సేవ వాళ్ళు చేస్తారని నమ్మండి. నమ్మండి, నమ్మండి, నా మాట నమ్మండి. అవకాశాలు ఇవ్వండి, త్వరగా త్వరగా క్షమించండి. ఏదో తప్పు చేశాడు, హెచ్చరించావు, గద్దించావు, బుద్ధి చెప్పావు, మరలా దగ్గరికి తీసుకోండి, మళ్లీ ప్రేమించండి, మళ్ళా హక్కును చేర్చుకోండి, వాడికి అనేకమైన సంగతులు చెప్పండి.
మారతారండి, మారతారు.
ఇది నా భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరించబడకపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఒకడిని ఒకడు నమ్మలేకపోతున్నాం, ఒకడి ఒకడు బాధ్యతను ఇంకొకడికి అప్పగించలేకపోతా ఉన్నాం. ఏమో నా చెయ్యి దాటిపోతే ఏమైపోద్దో, మరి నీ చేతిలో పెట్టినప్పుడు ఆయనేమనుకోవాలి? సహోదరులారా, పెద్ద బిజినెస్ ని వదిలేసి మీ దగ్గరలో నిలబడ్డాను నేను. చేతగాని వాడిని అయితే కాదు కదా, ఎందుకో కొంత లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకొని నాకున్న సంపదని పెంచుకోవచ్చు కదా నేను, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా నేను. ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నానంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, యవ్వన కాలంలో దేవుని చేతిలో పడాలి, వాడబడాలి, ఆ తర్వాత దేవునికి మహిమ తేవాలి. మార్కు విషయంలో బర్నబా తీసుకున్న నిర్ణయం సరైనదో, మార్కు విషయంలో పౌలు గారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదో చెప్పటానికి నేను ఇక్కడ నిలబడలేదు. మార్కును క్షమించగలిగే హృదయాలు కావాలి, అది పౌలనకు ఉంటే మంచిది అని చెప్పటానికి నేను ఇక్కడ నిలబడ్డాను. నేను పౌలు గారి గురించి విమర్శించేంత గొప్పోణ్ణి కాదు, అసలు ఆయన గురించి ప్రస్తావించడానికి నాకు అర్హత లేదని కూడా నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ పౌలన్న గారు ఈ సంఘటనకు ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీకు నేను తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. అననియా గురించి చెప్పాను, మార్కు గురించి చెప్పాను, ఇప్పుడు పౌలన్న గారి గురించి ఒక రెండు ముక్కలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. మిత్రులారా, అపొస్తల కార్యములో 9వ అధ్యాయంలో ఆయన మార్పు నొందిన తర్వాత ఆయన్ని ఎవరు నమ్మలేకపోతా ఉన్నారు, ఆయన్ని ఎవరు చేర్చుకోలేకపోతా ఉన్నారు. బర్నబా అనే అన్నయ్య వచ్చి ఆయన్ని పెద్దలకు పరిచయం చేశాడు. పెద్దలకు పరిచయం చేసిన తర్వాత వాళ్ల జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీకు తెలియచేస్తాను. 11వ అధ్యాయంలో ఎక్కడో వెళ్లిపోయినటువంటి ఈ పౌలు అన్నగారిని బర్నబా అన్నగారు వెతుకు పట్టుకున్నాడు. వెతుకు పట్టుకుని, పౌలు ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు, నీ గురించి నేను చాలా ఆలోచన చేస్తున్నా, విచారిస్తున్నా, ఎక్కడున్నావా, రా మన ఇద్దరం కలిసి పనిచేద్దామని ఆయన ఆయన్ని తీసుకొచ్చుకున్నాడు. ఉందండి ఆ మాటలు 11వ అధ్యాయంలో 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్లి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. టీమ్ వర్క్, దేవుని సంకల్పము. భారతదేశంలో క్రీస్తు రాజ్య జెండా రెపరెపలాడాలంటే ఐక్యతతో కూడినటువంటి సేవకులు కలిసి పని చేస్తే సాతాను దుర్గములు పడిపోతాయి. ఈ దేశం ఈ దేవునికి సొంతం అవుతుంది. ఓ చెడిపోయిన అనేక మంది యవనస్తులు ప్రభు దగ్గరకు వస్తారు. విడిపోవటానికి సిద్ధపడినటువంటి అనేక కుటుంబాలు కట్టబడతాయి. నశించేవారు అనేక మంది దేవుని రాజ్యంలోనికి వస్తారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనేటటువంటి పేరుని ఉనికిలోకి తేవటానికి కంకణం కట్టుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు బర్నబా పౌలు గారు. అప్పటి వరకు విశ్వాసులు శిష్యులు అని ఉన్నటువంటి మాట, యేసుకు చెందినవారు అనేటటువంటి మాట కనబడదు, కానీ ఇక్కడే మనకు క్రైస్తవులనే మాట కనబడుతుంది. ఈ 12వ అధ్యాయం దాటిన తర్వాత 13వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతో సేవ చేసేవాళ్ళుగా మనకు కనబడతారు. 14వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే అసలుకి చచ్చిపోయేంత పని జరిగినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. 14వ అధ్యాయము 19వ వచనంలో చచ్చిపోయాడ్రా వీడు అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు పౌలన్న గారిని. దులుపుకొని సేవ చేస్తున్నాడు. అయ్యా, పేకల్లోతున కూరుకొని పోయి సేవ చేస్తా ఉన్నావు, నిన్ను చంపటానికి వచ్చినటువంటి యూదులను మత పెద్దలతో అధికారం పొందిన వ్యక్తుల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నావు గాని మారు మనసు పొందిన మార్కును చేర్చుకోవటానికి మనసు లేకుండా పోయింది పౌలన్న గారికి. ఈ 14వ అధ్యాయం తర్వాతనే కదండి, 14వ అధ్యాయము 19వ వచనంలో జరిగిన విషయం ఏంటి? అంత్యొకయ నుండి ఇకోన నుండి యూదులు వచ్చి సమాజమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రివ్వి అతడు చనిపోయాడని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త అబ్బా దెబ్బలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నాడు అన్నయ్య, గాయాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నాడు అన్నయ్య, అలసిపోలేదు అన్నయ్య, అధైర్యపడలేదు అన్నయ్య, సొమ్మసిల్లిపోలేదు అన్నయ్య, ఎంతో భారంతో సువార్త పరిని భుజానేసుకుని శ్రమను సహించి బాధను దిగమింగుతూ గాయాల నొప్పిని భరిస్తూ ముందుకు నడుస్తున్నాడు. కానీ 15వ అధ్యాయంలో ఒక చిన్న తమ్ముడిని చేర్చుకోవటానికి ఆయనకు మనసు లేకుండా పోయింది. అలా అని నేను అనకూడదేమో, పెద్దలు మన్నించాలి ఒకవేళ మీ మనసు గనక గాయపడితే. నాకైతే నేను ధ్యానం చేసినప్పుడు అలా అంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది, అందుకే అన్నాను. సంఘంలో నువ్వు అనేక పనులు చేస్తావన్నావు. ఎక్కడున్నారండి ఆఫీస్ అయిన తర్వాత? చర్చికి వెళ్ళారండి. ఏంటి రేపు సెలవు కదా ఇంటికి వస్తారా? లేదు నాన్నగారు, ఆయనకి చర్చి పని ఎంతో ముఖ్యమండి. చర్చి చర్చి సేవ 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 సేవ. మనుషుల్ని క్షమించే విషయంలో మాత్రం మురగుజ్జుతనంగా అయిపోయేవేమో చెక్ చేసుకో. మనుషుల్ని చేర్చుకునే విషయంలో ఇంకా రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో తెలుసుకో. చచ్చిపోయేటట్టుగా కొట్టించుకుని మనుషుల్ని క్షమించి తిరిగి సువార్త ప్రకటన చేసే అన్నయ్యకు మధ్యలో చెప్పకుండా పారిపోయి వచ్చిన ఒక తమ్ముడిని చేర్చుకోవటానికి మనసు లేదంటే పౌలన్నా ఏమైనా 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 అంటే పౌలన్నయే తన గురించి తాను చెప్తున్న మాటలను మీ దృష్టికి నేను తీసుకుని రావాలనుకుంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము పౌలన్న గారు తన గురించి రాసుకున్న మాటల్ని నా నోటితో నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు ఎక్కడున్నా ఎవరైనా చదివితే ఎంతో అందంగా ఉంటుందని, ఈ మధ్యాహ్న ప్రసంగానికి ముగింపుగా ఉంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. 13వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవమా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాటలాడి తిని, పిల్లవాణి వలే తలంచి తిని, పిల్లవాణి వలే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టాలు ఓ నీకు తల నరిసింది కానీ ఇంకా పిల్ల చేష్టాలు ఏమన్నాయన్నయ్యా? నీకు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చారు కానీ ఇంకా నీకు పిల్ల చేష్టాలేమన్నాయి? పౌలన్నయ్య అంటూ ఉన్నాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాటలాడి తిని, పిల్లవాణి వలే ఆలోచించి తిని, పిల్లవాణి వలే గడిపి తిని, ఇప్పుడు నేను పెద్దవాడినై తిని పిల్ల చేష్టాలు మానేశాను. కొంతమంది పిల్లలు పెద్ద చేష్టాలు చేస్తారు, అది కూడా తప్పే. ఇంకా సమయం రాకముందే ఉరకలేయటం, ఇంకా దేవుడు పిలవకముందే మొత్తం నాకంతా తెలిసిపోయిందన్నట్లుగా తమను తాము జనాల ముందు కుమ్మరించుకోవటం, అది కూడా తప్పే. నిన్నన్నాడు కదా అన్నయ్య దావీదు గురించి, 13 సంవత్సరాలు దావీదు వేచి ఉన్నాడని అన్నయ్య చెప్పాడు కదా సోమన్నయ్య గారు. యవనస్తులకేమో ఓపిక కావాలి, పెద్దవారికేమో పరిణితి కావాలి. ఉందా మన జీవితంలో? అమ్మా ఓ అత్తగారు నీకు పరిణితి వచ్చిందా? నువ్వు కూడా ఒక కోడలుగా ఇంటికొచ్చి ఒక యవనస్తుడైన భర్తకు భారీగా గడిపి పిల్లల్ని కని వారిని పెద్ద చేసి నువ్వు కూడా ఒక అత్త కింద కాపురం చేసి ఒక మామ కింద కాపురం చేసి మరుదులతో మెలిగి ఈరోజు నువ్వు అత్తమైన తర్వాత ఇంకా మళ్ళీ పిల్ల చేస్తాల్లోనికే వెళుతావన్నారా?
ఒకవేళ ఎలుతా ఉంటే మానేద్దాం,
పిల్ల చేష్టాలు మానేద్దాం, ఇంట్లో పెద్దరికంగా ఉన్నాం, సంఘంలో పెద్దరికంగా ఉన్నాం, పెద్దవాడి వలె ఆలోచన చేద్దాం, ప్రతి చిన్న విషయానికి అలగకుండా ఉన్నాం, ప్రతి చిన్న విషయానికి విమర్శించకుండా ఉన్నాం, ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేయకుండా ఉన్నాం, విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసి యోగ్యమైన జ్ఞానంతో పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పౌలన్నయ్య అంటున్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాణి వలే ఉంటిని, నేను నమ్మిన కొత్తల్లో ఆవేశంతోనో ఆక్రోషంతోనో జీల్తోనో డిజైర్తోనో ఎమోషన్తో పనిచేశానయ్యా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను కొంత మారాలని, నేను ఇప్పుడు మార్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిలిపిలికి రాసిన పత్రిక 4:12, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4:12 పౌలన్నగారు ఇలా అంటూ ఉన్నాడు పిలిపిలతోటి, 4:12 ఏమంటున్నాడండి, ఏమంటున్నారు, నేను దీనస్థితిలో నుండెరుగుదును, సంపన్న స్థితిలో నుండెరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండుటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు ఏమన్నాడో నేర్చుకున్నాడంట. ఏంటని తక్కువయ్యి నేర్చుకున్నాడండి, గమలయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు ఇంకా నేర్చుకోవాల్సిందేముంది, రోమా పౌరసత్వం కలిగిన వాడికి ఈ లోకంలో ఉండేటటువంటి చిన్నపాటి మనుషులకు లొంగాల్సిన అవసరం ఏముంది, ఎంతో జ్ఞానాన్ని ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఒడిసిపెట్టినటువంటి ఈ వ్యక్తికి ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంది. నాయకుల్లారా, అన్నల్లారా, సేవకుల్లారా, విశ్వాసుల్లారా, పౌలన్న చెబుతూ ఉన్నాడు నేను నేర్చుకున్నాను. 2020 దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నేర్చుకో, నువ్వు మార్చుకో, మహిమకరమైనటువంటి నా పరిచర్యలో పాల్గొను, నా సంకల్పాలు తెలుసుకో, నా కట్టడలు తెలుసుకో, నా ఆజ్ఞలకు లోబడు, నేను పొమ్మన్న దగ్గరకు పో, నేను పలకరించమన్న వ్యక్తులను పలకరించు, నేను చేయమన్న పని చేయి, నేను వెళ్ళొద్దన్న స్థలాలకు వెళ్లకు, దేవుని సంకల్పాలు తెలుసుకో. పౌలు అంటున్నాడు నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను. ఎంతకాలమైందండి మనం నేర్చుకొని, ఓ చెప్పటమేనా మన పని, ప్రసంగాలమైన ప్రసంగాలు ప్రిపేర్ అయి మహాల మీద పడేయటమేనా మన పని, దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని మార్చుకొని కన్నీళ్లు పెట్టేంత కాలమైంది, ఎంతకాలమైంది కన్నీళ్లు పెట్టి సరి చేసుకొని ఎంతకాలమైంది. ఈ మధ్య కాలంలో నాకు వాక్యం నేర్పినటువంటి నా ఆధ్యాత్మిక తండ్రిని హైదరాబాద్ లో ఒక పర్సనల్ పనిమేనని కలిశాను, పేరు చెప్పట్లేదులేండి. ఆయన నాతో ఇలా అన్నాడు, రజనీకాంత్ నా వయసు 70 దగ్గర పడుతుంది, విచిత్రమైన సంగతులు దేవుడు నాకు తెలియజేస్తా ఉన్నాడు, నేను ఈ మధ్యకాలంలో కొన్ని పాపాలు ఒప్పుకున్నాను రజనీకాంత్ అన్నాడు, కొన్ని మార్చుకున్నాను రజనీకాంత్ అన్నాడు, కొన్ని నేర్చుకుంటున్నాను రజనీకాంత్ అన్నాడు. నేను ప్రభువుని అడిగా, ప్రభువా ఎన్నడూ నా కళ్ళు చూడనటువంటి వాక్యాలను నా కళ్ళకు చూపించవా అని నేను ప్రభువుని అడుగుతా ఉన్నా, నాకు అద్భుతంగా చూపిస్తున్నాడు ఆయన అని ఆయన అన్నాడు. అంతా తెలుసులే, మనలో చాలా మంది ఎలా తయారయ్యారంటే కూర్చొని ప్రసంగానికి మార్కులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ర్యాంకులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇది చెబితే బాగుండేదే, ఇది చెప్పకుంటే బాగుండేదే, దీనికి ఇది గెలిపితే బాగుండేదే. దీనికంటే కొంచెం తక్కువ వాడు, కొద్దిగా అజ్ఞానం కలిగిన వాడు వాక్యం చదువుతుంటే బైబిలే దీవే, సెల్ ఫోన్తోనే నీ సమయం అంతా గడుపుతావే, మరి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు మేమందరం సెల్ ఫోన్లు చూస్తే నువ్వేం చేస్తావు. మార్చుకునేవాడు నేర్చుకునేవాడు జీవితంలో జరగాల్సినటువంటి సంఘటనలు జరగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చావ చచ్చిన క్రైస్తవానికి స్వచ్ఛ చెబుదాం. 2020 ఈ గొప్ప జన సమూహాన్ని దేవుడు ఇక్కడికి పోగు చేసి హెన్రీ గారికి ఇమ్మానుయేల్ గారికి భారం ఇచ్చి డబ్బులు ఇచ్చి రిస్క్ తీసుకొని మీకు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారంటే, మిమ్మల్ని ఎవరిని కించపరచడానికి కాదు, మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఈ దేవాతి దేవుని యొక్క పనిలో నీవు ఇంకా నాణ్యత కలిగి బ్రతకటానికి, ఆయన సంకల్పాలు తెలుసుకోవటానికి, రోషం కలిగి బ్రతకటానికి, మండే జ్వాలగా అనేక మందిని కారుచిచ్చులాగా తగలబెట్టడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు.
పాల్గొందామా ఆ పనిలో, పాల్గొందామా ఆ పనిలో.
పౌలు అన్నంటున్నాడు, నేను నేర్చుకుంటున్నాను, నాకు తెలుసు తమ్ముడు, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్, ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఈవెన్ దో ఐఎమ్ లర్నింగ్, ఐఎమ్ లర్నింగ్, నేను నేర్చుకుంటున్నా, నేను మార్చుకుంటున్నా, నేను నేర్చుకోను, నేను మార్చుకోను అన్నవాడు ఈ క్రైస్తవ్యానికి పనికి రానే రాడు. ఈ క్రీస్తుకి, ఈ క్రీస్తు పొలంలో పనిచేయటానికి యోగ్యుడు కానే కాదు. సహోదరులారా, మార్చుకోనని భీష్మించున కూర్చున్న వాళ్ళని దేవుడు నలిపి పడేశాడు భూమి మీద. నేను ఇంతే అన్నవాణ్ణి తొక్కి పడేశాడు దేవుడు. నేను ఇలాగే ఉంటానన్నవాణ్ణి అసలుకి దేవుడు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోలేదు. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మార్కువలే మారటానికి నీకు మనసుంటే నా ప్రణాళికలు చాలా ఉన్నాయి, రా నిన్ను నేను వాడుకుంటా. అననీయవలే శత్రువులను చూసి నా మాట ప్రకారం నువ్వు వెళ్ళగలిగితే ఏమండి, అననీయ ఆ రోజు అంకేస్తే, అననీయ ఆ రోజు మొండికేస్తే కొత్త నిబంధనలో ఉండేటటువంటి పరిచర్య ధర్మం మొత్తం ప్రపంచానికి చెప్పే ఒక మనిషి తయారు కాడు. అననీయ గనక ఆ రోజు గనక దేవునికి ఎన్నెన్నో మాటలు చెప్పి వద్దు ప్రభువా, నేను కాదు ప్రభువా, ఇంకెవరినైనా ప్రంపు ప్రభువా అని ఒకవేళ ఏదైనా చేస్తే కొత్త నిబంధన 27 పుస్తకాల్లో సగానికి పైన పుస్తకాలు రాసేటటువంటి ఒక ఆణిముత్యం దొరికేది కాదేమో. ఒక పౌలు అనేటటువంటి ఒక గొప్ప యోధుడు సేవకుడు మిస్ అయ్యేవాడేమో నాకు తెలియదు. దేవుడు నీ చేత కొంతమందిని రత్నాలను తయారు చేయాలనుకుంటున్నారు. అది నీ కళ్ళ ముందు మట్టి ముద్ద, అది నీ కళ్ళ ముందు పనికి రాని రాయి, దాన్ని ఆయన చెక్కాలనుకుంటున్నాడు. ఒకవేళ అది నీ కాలంలో జరగచ్చు, లేక నీ తనువు చాలించిన తర్వాత జరగచ్చు, ఒకవేళ నీ కాలం చాలా తర్వాత కూడా జరగచ్చు. దేవుడు ఎవడిని ఎలా వాడుకుంటాడో, దేవుడు ఎవడిని ఎలా వాడుకుంటాడో మనకేం తెలుసండి. దేవుణ్ణి ఎవడు ఎలా వాడుకుంటాడో మనకేం తెలుసు సహోదరులారా. ఓ ఈ క్రీస్తు యొక్క రాజ్యంలో అనేక మంది ఎర్రి వాళ్ళని దేవుడు జ్ఞానవంతులుగా వాడుకోలేదా? అనేక మంది మర్డర్స్ ని దేవుడు తన రాజ్యం కట్టడానికి వాడుకోలేదా? అనేక మంది క్రైస్తవ విరోధుల్ని దేవుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి వాడుకోలేదా? మొన్నొక ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో సోమన్న గారు గురించిన ప్రస్తావన ఒక సేవకుడు అంటూ, ఈనాటి చిన్న పౌల్లాగా ఉన్నాడండి అన్నయ్య గారు అన్నాడు. ఆ అన్నయ్య ఒకప్పుడు ఎవరో మీకు తెలుసు, ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో నీకు నాకు ఏం తెలుసు సహోదరుడా? అయితే దూరదృష్టి కలిగినటువంటి దేవుని సేవకులంగా, భారం కలిగినటువంటి దేవుని సేవకులంగా, మార్పు నొందేటటువంటి దేవుని సేవకులంగా, మనుషుల్ని త్వరగా ప్రేమించేటటువంటి దేవుని సేవకులంగా, మనుషుల్ని త్వరగా చేర్చుకునేటటువంటి దేవుని సేవకులంగా, అత్యున్నతమైనటువంటి శిఖరాలు ఎక్కగలిగేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయటానికి దేవుడు నిన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో పురుకొల్పుతూ ఉన్నాడు. వీడింతేనండి, ఎంత చెప్పినా మారడండి, వీడింతేనండి, ఆ మాటలు మానేద్దాం, మానేద్దాం, మానేద్దాం. మనుషుల్ని ఎంకరేజ్ చేయటం ప్రారంభిద్దాం, మనుషుల్ని చేర్చుకోవటం ప్రారంభిద్దాం, మనుషుల్ని హక్కును చేర్చుకోవటం ప్రారంభిద్దాం. మిత్రులారా, మిత్రులారా, నా మాట వినండి, మారదామా? మధ్యలో ఎగ్గొట్టిన వాడికి దేవుడు అంత మహిమ కలిగిన పరిచర్య ఇచ్చినప్పుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? నేను చాలా విషయాలు చెప్పగలను, చాలా విషయాలు మీ దృష్టికి తేగలను, కానీ ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడకూడదని నా వ్యక్తిగతంగా నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్నం నువ్వు ఎవరినైనా క్షమించలేకుండా ఉన్నావా? ఎవరినైనా చేర్చుకోలేకుండా ఉన్నావా? ఎవరినైనా ప్రేమించుకోలేకుండా ఉన్నావా? ఇంకా మార్చుకోలేకున్నావా? ఇంకా నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదా? కొంతమంది ఆపేశారు వాళ్ళ వాళ్ళ లెర్నింగ్ని. చాలండి, ఇక చాలు మనకి, ఏమీ తెలియదు నీకు నాకు, ఏమీ తెలియదు. దేవుడు ఉన్నతమైన సంగతులు చెప్పాలనుకుంటున్నా. ఒకసారి బక్సింగ్ గారి గురించి నేను ఇలా విన్నాను, నాకు వాక్యం నేర్పిన దైవజనుడు చెప్తూ ఉంటే, ఆ క్యాంపస్ లో చాలా లేటుగా నిద్రపోయే వ్యక్తి ఆయనేనట, ఆ క్యాంపస్ లో చాలా త్వరగా లేచే వ్యక్తి కూడా ఆయనేనట. ఏం చేస్తుంటాడు ఈయన గారు ఇంత పొద్దుపోయేదాకా అని చెప్పి
చాలా సీక్రెట్ గా ఆయన ఉన్న రూమ్ కర్టన్ తెరిస్తే చాలా వృద్ధుడైనటువంటి బక్సింగ్ గారు దౌతి కట్టుకొని బన్నీ వేసుకొని మోకరించి బైబిల్లో ఏలు పెట్టి వచనం వెంబడి వచనాన్ని చదువుతూ ఉన్నాడంట. వచనం వెంబడి వచనం చదువుతూ ఉన్నాడంట. ఏం అన్నయ్యకి వాక్యం తెలీదా? తెలుసు. ఇంకా నేర్చుకుంటున్నాడు. ఆయన ఇంకొక సంగతి కూడా చెప్పాడు నాకు. ఆయన గనక ఇక్కడ గనక వచ్చి ప్రసంగం చేయాలంటే ఆయన ఇంగ్లీషు కొంచెం ట్రాన్స్లేట్ చేయటమే చాలా కష్టం అంట. నేను చూడలేదులేండి ఆయన్ని. ఆయన గురించి చెబుతుంటే విన్నాను. ఆయన పులిపేట మీదకి రాగలండి, లేకపోతే ఈ సభ ప్రాంగణానికి రాగలండి. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఏదో మాట్లాడుతున్నట్లుగా కనపడతాడంట. ఆ తర్వాత లెట్ అస్ టర్న్ అంటాడంట. ఇంకంతే 50, 60, 70 వచనాలు రెఫరెన్సులు దొర్లుతూ ఉంటాయంట. ఈ మధ్యకాల సమయంలో హైదరాబాద్ లో డాక్టర్ రాజకుమార్ అనేటటువంటి ఒక తమిళ బ్రాహ్మణుణ్ణి నేను కలిశాను. వాక్యం చెబుతూ ఉన్నాడు ఒక కాన్ఫరెన్స్ లో. చేతులు ఊపుకుంటూ పైకొచ్చాడు. వాక్యం చెప్పి అయిపోయింది. మధ్యాహ్నం 2వ సెషన్ లో కూడా అలాగే వచ్చాడు. వాక్యం అయిపోయింది. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఈయన ఏమన్నా ట్యాబ్ పెట్టుకున్నాడా, ల్యాప్టాప్ పెట్టుకున్నాడా, ఏం చేస్తున్నాడు ఈయనని చెప్పి నాకు డౌట్ వస్తే, నేను తర్వాత ఆయన ఆమెన్ అన్న తర్వాత తెలియదు ఎంతో చెక్ చేస్తే అక్కడ ఏమి లేదు. టీ టైంలో అడిగాను, అన్నయ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి, మీరు బైబిల్ని చూడకుండా వాక్యం చెబుతున్నారు కదూ అని అన్నాను. ఎస్ బ్రదర్, ఎస్. ఎలా చెప్పగలుగుతున్నారు 70-60 రెఫరెన్సులు అని? నేనంటే ఒక రోజుకి నేను 40 అధ్యాయాలు క్రమము తప్పకుండా ప్రతిరోజు చదువుతాను. నేర్చుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. సహోదరులారా, మనమందరం ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సంవత్సరం 2020లో నేను మనుషుల్ని త్వరగా క్షమిస్తా, నేను మనుషుల్ని త్వరగా చేర్చుకుంటా, నేను త్వరగా దేవుని సంకల్పాలని పసిగడతా, నేను త్వరగా 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 దేవుని కొరకు పనిచేస్తా. అననీయా వలె, మార్కు వలె, పౌలన్న వలె నేను చాలా చిన్నవాడిని ఒప్పుకుంటా ఒప్పుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు, నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటా ఒప్పుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు, నేను కరుడు కట్టినటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు నన్ను ఎల్లమన్నా నేను వెళతా, పలకరిస్తా, ప్రేమిస్తా, ప్రార్థిస్తా. ప్రభు రాజ్యానికి అడ్డుబండగా నేను గాని నా కుటుంబం గాని నా సంఘం గాని నా సేవ గాని ఉండటానికి వీల్లేదు అని ఒక తీర్మానం చేసుకుని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మనం వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 2 రోజుల నుండి రక్షణ సువార్త వినబడింది. చాలా మంది ప్రభువును అంగీకరించామని తమ స్వహస్తాలు ఎత్తి తమ సాక్ష్యాన్ని తెలియజేశారు. ప్రభువు మిమ్మల్ని తన జీవ గ్రంథములో లిఖించుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎంతో కాలమైంది నువ్వు ప్రభువుని నమ్మి, ఎంతో కాలమైంది ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చి, ఎన్నో ఏళ్ల నుండి అనేక బాధ్యతలు మోస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ఇంకా ఇంకా ఎదగని స్థితిలో ఉన్నావు, మారని స్థితిలో ఉన్నావు, మార్పు నొందటానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నావు. ఈ మధ్యాహ్నం ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, మారతావా, మనుషుల్ని త్వరగా క్షమిస్తావా, మనుషుల్ని త్వరగా త్వరగా చేర్చుకుంటావా? అననీయావలే, అయ్యా నేను ఇక్కడున్నానయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా అని చెబుతావా? మార్కులాగా ప్రయోజకుడు అవుతావా? మార్కులాగా జతపనివాడు అవుతావా? మార్కులాగా పుస్తకాలే రాస్తావా? పౌలన్నలాగా నేను చిన్నవాణ్ణయ్యా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందయ్యా అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటావా? అలాంటి తీర్మానం చేసుకున్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే, అబ్రహాము, మోషే, యోహాను తన జీవితంలో ప్రభువుతో స్నేహించిన విధానం నీకు అర్థమై దానికి కూడా నేను ఇన్స్పైర్ అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, దయతో మీరున్న స్థలాల్లో అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, పోకండి, ఒక తీర్మానం చేసుకుని వెళదాం. సమయం అయిన మాట నిజమే, కానీ ఒక్క నిమిషం మనం ఉన్న స్థలంలో ఎవరైతే ఈ వాక్యాన్ని విని పురుకొల్పబడ్డారో దయతో లేచి నిలబడి ఈ సంవత్సరం అనగా ఈ జీవిత అంతం వరకు నా ప్రభు కోసం నేను నేర్చుకునేవాడిగా, మార్చుకునేవాడిగా, మనుషుల్ని చేర్చుకునేవాడిగా నేను ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నలారా, అన్నా థ్యాంక్ యూ, అన్నా అన్నా వందనాలన్నా, అన్నా అన్నా వందనాలన్నా,
దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడన్న, దేవుడు మీరు లేచి స్పందించాలని కోరుకుంటున్నాడన్న. అక్క వందనాలక్క, చెల్లి వందనాలు, చెల్లి వందనాలు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అయ్యా తమ్ముడు, ఈరోజు ఈ వాక్యము నా గుండెలను తాకింది, నన్ను మార్చడానికి ప్రభు వారు ఎంతో ప్రయాసపడుతున్నాడని నాకు అర్థమైంది అన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీవన్ ఎల్స్? ఎవరైనా ఉన్నారా? తమ్ముడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ అక్కగారు. లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఒక 30-40 సెకండ్లు ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఒక నిర్ణయంతో ఈ సభా ప్రాంగణాన్ని విడిచి మనం వెళ్దాం. అలా లేచి నిలబడిన వారి కోసం దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు.
దేవుడు తన దాసుని ద్వారా ఆయన పిలుపుకు లోబడాలని, క్షమాపణ కలిగిన వారిగా ఉండాలని, మన జీవితంలో నేర్చుకునే వారిగా ఉండాలని ఆత్మదేవుని ద్వారా సంధింపబడి మనతో మాట్లాడిన మాటలను బట్టి స్పందించిన మీకు వందనాలు. మీరు ప్రార్థన చేసుకుంటుండగా ఈ యొక్క సమయంలో మరొక్కసారి ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేర్చుకోవాలని ఆశ కలిగిన వారు, గత 2 దినాలు తీర్మానాలు చేసిన వారు దేవుని వాక్యం ద్వారా స్పందించబడి ఈ మధ్యాహ్నం